గురువు అనేటటువంటి మాటలకి మనం అర్థం మర్చిపోయాం. పిచ్చి పిచ్చి అర్థాలు మాత్రమే మన బుర్రలో ఉన్నాయి. ఉదాహరణకి, పృథ్వీపై స్వర్గావతరణ అనేటటువంటి ఒక మాట ఈనాడు మనం తరచూ వింటూ ఉన్నాం. ఆ కోరిక ఎవరికి లేదు, వింటూ ఉన్నాం అంతే. ఇక్కడ చేరిన మనలో కూడా పృథ్వీ మీద స్వర్గావతరణ జరగాలి అనేటటువంటి కోరిక ఏం లేదు, వింటున్నారంతే. ఆ మాట భావం అర్థం చేసుకోండి. గురువులని మనం ఎంత నీచంగా చూస్తున్నాము. గురువు అనేటటువంటి పదానికి ఎంత వికృతమైనటువంటి రూపకల్పనతో మనం జీవితం జీవిస్తున్నామో అర్థమవుతే సవరించుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. ఉదాహరణ మీకు చెప్తున్నాను నేను. పృథ్వీపై స్వర్గావతరణ, మీలో ఎంతమందికి కావాలి? ఎవరికి అక్కర్లే, ఎవరికి అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదని నేను చెప్తున్నానంటే, స్వర్గావతరణ ఎలా జరుగుతుందో మీకు తెలీదు. ఇంజనీరింగ్ చదవాలి అంటే 8వ క్లాస్ నుంచి మీరు ట్రైనింగ్ ఇవ్వటం మొదలెడతారు మీ పిల్లలకి, డబ్బున్న వాళ్ళు. నిజంగా నా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవటం లేదు ఇంజనీరింగ్ కాలేజెస్కి. రోడ్ల మీద నేను కారులో వస్తూ ఉంటే ఎన్ని చోట్ల చూశాను, ఐఐటి కోచింగ్ గివెన్ ఫ్రమ్ 8th క్లాస్ ఇట్సెల్ఫ్. 8వ క్లాస్ నుంచే మేము ఐఐటికి మీ పిల్లల్ని తయారు చేస్తున్నాం. అంటే అసలు వాడు ఐఐటి ఎప్పుడు జాయిన్ అవుతాడు? 2 ఏళ్ళు చదువుకుని 10th క్లాస్ పూర్తవ్వాలి, మళ్ళా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ పూర్తవ్వాలి. ఆ 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ పూర్తయ్యాక వాడు ఆ పరీక్షలు రాసిన తర్వాత సెలెక్ట్ అవుతే ఐఐటీలో జాయిన్ అవుతాడు. మరి మీరు పృథ్వీపై స్వర్గావతరణ కావాలి అని చేతులు ఎత్తేశారు, కరెక్టే. ఏం చేస్తే వస్తుంది పృథ్వీపై స్వర్గావతరణ? తెలియదు. అసలు స్వర్గం అంటేనే ఏంటో మీకు తెలియదు. స్వర్గం అంటే నాకు తెలిసి అందరికీ తెలిసిన అర్థం ఏంటి అంటే, అన్ని సుఖాలు ఉంటాయి, భౌతిక సుఖాలన్నీ ఉంటాయి. రంభలు ఉంటారు, ఊరోశులు ఉంటారు, కల్పవృక్షం ఉంటుంది, కామధేను ఉంటుంది. భ్రమం అంది, స్వర్గంలో ఇవేం ఉండవు. స్వర్గంలో ఉండేవాళ్ళు ఎవరు అంటే అమరులు. అమరులు అంటే మృత్యువు లేనివాళ్ళు అని అర్థం. చేత పృథ్వీపై స్వర్గావతరణ రావాలంటే మీరు ఏ స్థితికి వెళ్ళాలి? అమరుల యొక్క స్థితికి వెళ్ళాలి, అంతే కదా. అమరులంటే ఏమవ్వాలి? మీరు చావు లేని స్థితికి వెళ్ళాలి. ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చెయ్యాలని తెలుసా? కానీ కబుర్లు ఏం చెప్తున్నాం? పృథ్వీపై స్వర్గావతరణ. మొదటి మూర్ఖత్వం ఏంటి అంటే, మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది జ్ఞానము. గురువు కాళ్ళు పట్టుకు పీకటం, గురువులాగా పిలక పెట్టుకోవటం, గురువులాగా పచ్చబట్టలు వేసుకోవటం, మిలిటరీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వాడు మిలిటరీ వాడు అయిపోతాడా? మిలిటరీ వాడు అవ్వాలంటే ముందు ఆ డిసిప్లిన్, దానికి తగినటువంటి ఆచరణ. ఆయుధాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వాడు మిలిటరీ వాడు ఏమవుతాడు డ్రెస్ వేసుకుంటే? జత మొట్టమొదట ఈ సంవత్సరం నుంచైనా మనం ఈ మూర్ఖత్వం నుంచి బయటపడితే, మీరు చాలా ఈజీగా అనిస్తారు ఫలానా వాడు నా గురువు అని. అనబాకండి, మీరు ఆయన శిష్యులు కారు. మీరు అనుకుంటే సరిపోతుందా? ఆయన ఒప్పుకోవాలి. శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు మదన్మోహన్ మాలవ్య ద్వారా గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నాక 5 ఏళ్లు పట్టింది ఆయనకి ఆయన గురువు రావటానికి. అప్పుడు ఆయన చెప్పింది చేస్తే ఆయన శిష్యుడయ్యాడు కదా. గురువు ఎప్పుడు కూడా మీరు చేయగలిగింది చెప్పడు, మీకు తెలియంది చెప్తాడు. మీరు గాయత్రి మంత్రం చేసేసుకుంటూ నేను శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుడిని అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడండి. గాయత్రి యజ్ఞాలు చేసుకుంటూ శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అనుకునేటటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఇది శ్రీరామ శర్మ ఆచార్య పుట్టక ముందు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి గాయత్రి మంత్రం ఉంది, గాయత్రి యజ్ఞం ఉంది, అది తెలుసు కదా మీకు. చేత ఇదే శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ట్రేడ్ మార్క్, ఆయన వత్తాసు తీసుకుని నాదే అని చెప్పడానికి ఏమీ లేదు ఆయనకి. గాయత్రి మంత్రము, గాయత్రి యజ్ఞము యుగ యుగాలుగా కోట్లాది యుగాల నుంచి, ఈ కలియుగమే కాదు ఇలా కృత త్రేత ద్వాపర కలియుగాలు ఎన్నో వెళ్ళిపోయాయి. అన్ని చోట్ల విశ్వామిత్రులు ఉన్నారు, వశిష్ఠులు ఉన్నారు. గాయత్రి మంత్రము ఉన్నది, గాయత్రి యజ్ఞము ఉన్నది. అంచేత మీరు శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అనుకుంటే ముందు ఆయనకి ఏం కావాలో మీకు తెలియాలి. మీరు ఆయనకి ఏం కావాలో అనే ప్రశ్నే లేదు మీ బుర్రల్లో, నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. రెండవ మూర్ఖత్వం అది. నీకేది కావాలో ఇవ్వటానికి ఎందుకే శ్రీనివాస శర్మ ఆచార్యని సాయి దగ్గరికి పో అని చెప్తున్నానుగా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పొండి అని చెప్తున్నానుగా. మీ కోరికలు తీర్చుకోవడానికి గాయత్రి యజ్ఞాలు ఎందుకు కదా. మీకు అసలు గోటితో పోయేదానికి గొడ్డలు తీసుకొచ్చినట్టుంది. పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇంద్రియ సుఖంగా సుఖాలు కావాలి. మీరు గాయత్రిను యజ్ఞం జోలికి దయచేసి రాకండి, అదే అర్థమైనా చాలు నాకు. మరి మీ కోరికలు తీరుతాయా? మిలిటరీ వాడు యుద్ధం చేస్తూ ఉంటే వాడి పిల్లలకి అన్ని సౌకర్యాలు లభిస్తాయి, ఇక్కడ మీకు తెలుసునో తెలీదు. ఇంజనీరింగ్లో వాటిలో కూడా మిలిటరీ కోటా అని ఉంటుంది. అంటే ఏంటి, వాడు దేశము కోసము ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే వాడి కుటుంబానికి ఖచ్చితంగా చాలా విశేషమైనటువంటి రక్షణ ఉంటుంది. ఆ రక్షణ పొందుతారు మీరు, మీకు మీ కుటుంబానికి. కానీ మీకేం రక్షణ ఉండదు, మీరు యుద్ధం చేయాలి. తేడా అర్థమైందా? ఇచ్చేత శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి మంత్రాన్ని యజ్ఞాన్ని ఒక యుగాన్ని మార్చటానికి తీసుకున్నటువంటి ఆయుధాలు. ఆ ఆయుధాలలో యుగం అంటే ఏమిటో తెలియని, యుగము మార్చటము అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ మొత్తము గురుదేవుల యొక్క ఆకాంక్షని సర్వనాశనం చేసేశారు. అది అర్థం చేసుకున్నా, గురుదేవుల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నా, ఆయన పుట్టినరోజునాడు మీరు కొన్ని విశేషమైనటువంటి సంకల్పాలు తీసుకోగలుగుతారు. చేత ఈ సంస్థ యుగ సైనికుల సంస్థ. ఇట్ ఈజ్ ఎ మిలిటరీ క్యాంప్, ఎ మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్. కానీ మిలిటరీ ట్రైనింగ్ క్యాంపులో వెళ్లే వాడికి ముందు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా సర్వసుఖాలు లభిస్తాయని మీకు తెలుసునో తెలీదు. మిలిటరీలో జాయిన్ అయిపోయాక డైరెక్ట్ గా ఏ యుద్ధానికి పంపించరు. ట్రైనింగ్ క్యాంప్కి పంపిస్తారు. ట్రైనింగ్ క్యాంప్లో ఫుడ్ అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు ఊహించలేరు. ఆ ఫుడ్ గుడారాలు వేస్తారు, కానీ ఆ గుడారాలలో ఉండేటటువంటి సౌఖ్యాలు పెద్ద పెద్ద రాజభవనాలలో ఉండవు. నేను ఉండి చూశాను కనుక చెప్తున్నాను. అది ఒకటే ఒకటి ఇబ్బంది ఏంటి అంటే డిసిప్లిన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పద్ధతి ప్రకారము మీ జీవితాన్ని మలుచుకోవలసి ఉంటుంది. ఏ పద్ధతి ప్రకారము మీ జీవితాన్ని మలుచుకోవాలి? మీ గురువు ఎలా మలుచుకున్నాడో అలాగా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటాడు ప్రతి గురువు కూడా. మీరు ఎవరిని అడగక్కర్లే, మేం చేయాలి మాస్టరు అని. గురువు గారి యొక్క చరిత్ర కనుక మీరు చదివితే అందులో పూజ్య గురుదేవుల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి విశేషత ఏమిటి అంటే ఆయన స్వహస్తాలతో రాశాడు. అది బయోగ్రఫీ కాదు. బయోగ్రఫీ అంటే తెలుసు కదా, ఇంకోటి రాస్తాడు రాయగలిగేటటువంటి. ఇది బయోగ్రఫీ కాదు, అందులో ఆయన చాలా స్పష్టంగా ఏం రాశాడు అంటే, నేను ఇంత ఎత్తుకి ఈ పని చేయటం వల్లే ఎదిగాను, మీరు కూడా ఇంత ఎత్తుకి ఈ పనులు చేయటం వల్లే ఎదుగుతారు. కానీ ఒక చిన్న సవరణ ఏంటి అంటే, మీకు నా సహాయం ఉంటుంది కనుక నేను పడ్డంత కష్టము మీరు పడక్కర్లేదు. అంటే ఆయన జీవిత విధానం మీరు పాటిస్తున్నప్పుడు, ఆ జీవిత విధానం పాటించటానికి నూతన యుగానికి కావలసినటువంటి జీవిత విధానం రూపొందించడానికి ఆయన ఆయన గురువు కలిసి చాలా కష్టపడ్డారు. ముందు ఆ కష్టాన్ని మీరు ఆయన ఆత్మకథలో దర్శించగలగాలి. క్యాజువల్ గా రాసినటువంటి లైన్స్, ఆయన పడ్డ కష్టాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోలేకపోవటం గురువు గారి దురదృష్టం. రోజుకి 80 పేజీల కంటే తక్కువ నేను చదవలేదు అన్నాడు ఆయన. చదివారా ఆ మాట? చదవలేదా? ఎంతమంది చదివారా ఆ మాట? కనీసం 3 చదివారు. మరి రోజుకి ఆయన 80 పేజీలు చదువుతూ ఉంటే మీరు 80 లైన్స్ అయినా చదువుతున్నారా? ఏ మొహం పెట్టుకుని మనం ఆయన గురువు శిష్యులం అని చెప్పుకోగలం, ఆయన్ని గురువుగా పూజించగలం? ఆయన ఆదర్శమూర్తిగా పూజించండి, అంతకంటే హక్కు మీకు లేదు. గురువుగా స్వీకరించదలుచుకుంటే ఇవాళ నేను చెప్పినటువంటి ఈ మాటలు మీరు గుర్తుంచుకుని ఆ లైన్లో పడండి, లేకపోతే దండం పెట్టుకోండి. మహాపురుషులకు దండం పెట్టుకున్నట్టు పెట్టుకోండి. మహాపురుషులకు దండం పెట్టుకుంటే వచ్చే లాభాలు గ్యారంటీగా మీకు వస్తాయి. మహాపురుషులకి దండం పెట్టుకుంటే ఏం లాభం కూడా మీకు తెలియదు. ఒకసారి నారదుడు వైకుంఠంలో విష్ణుమూర్తిని ఒక ప్రశ్న వేశాడు, మహాపురుషుల్ని దర్శనం చేసుకుంటే ఏం లాభం అని. నారద ఆ తర్వాత చెప్తాను, అక్కడ ఒక జంతువు అడవిలో ప్రసవానికి సిద్ధంగా ఉంది, అక్కడికి వెళ్ళి చూడు ఆ బిడ్డ పుట్టటాన్ని అంటాడు. వెళ్తాడు, పుట్టగానే బిడ్డ చచ్చింది, అంటే చచ్చిపోయిన బిడ్డ పుట్టింది. వెళ్ళాడు, చెప్పాడు, సరే ఇంకో చోటకి వెళ్ళు, ఇంకో చోటకి వెళ్ళు, ఇంకో చోటకి వెళ్ళు, అలా 45 చోట్లకి పంపిస్తాడు. ప్రతి చోట కామన్ గా ఉండే కండిషన్ ఏంటంటే, ఏదో ఒక జంతువు కానీ ఓ పురుగు కానీ ఓ కీటకం కానీ ప్రసవ వేదన పడుతూ ఉంటుంది, పుట్టడానికి రెడీగా ఉంటుంది బిడ్డ. అప్పుడు వెళ్తాడు నారదుడు గారు. రూమర్స్ అనేవి వెబ్సైట్ అది లేకుండా కూడా మీకు తెలుసు చాలా వేగంగా పాకిపోతూ ఉంటాయి. అంచేత ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది నారదుడు గారు కనుక ఎవరైనా పుడుతూ ఉంటే వస్తే పుట్టిన బిడ్డ ఎలా పుడతాడు? సరే ఏం చేస్తాడు? తిట్లు తింటూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. సరే 45వ బిడ్డ కూడా చనిపోతే ఈయన గారు వెళ్ళటం వల్ల వెళ్తాడు వైకుంఠానికి. కొంపలు అంటుకుపోతున్నాయి, నన్ను చూస్తే మండి పడిపోతున్నారు అందరూను, తిడుతున్నారు నారదుణ్ణి. సరే లాస్ట్ ఛాన్స్ అయ్యా, రాజుగారికి లేక లేక ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు, అక్కడికి వెళ్ళాడు. వాళ్ళందరూ జంతువులు అవి కనుక నన్నేం చేయలేదు, రాజుగారి బిడ్డ కనుక ఏదైనా అవుతే నా తల తీసేస్తాడు ఆయన, వెళ్ళులే నేను చెప్తున్నాను అన్నాడు. వెళ్ళాడు, రాజుగారి బిడ్డ పుట్టాడు. ఈయన అదృష్టం బాగుండి, ఆయన చావలేదు. కానీ పుట్టగానే నమస్కారం పెట్టాడు నారదుడికి, నీ వల్ల నీ దర్శనం వల్ల గత 45 యూనులలో
నేను ఏ బాధ అనుభవించకుండా పుట్టగానే చచ్చిపోయాను, కానీ ఆ యోనిలో పొందవలసినంతా పొందుతూ వచ్చాను. అంచేత ఈ 45 పుట్టడం చావటంతోనే నేను ఒక మహారాజు యొక్క కొడుకుగా నీ మహాపురుషుణ్ణి దర్శించటం వల్ల నాకు ఈ అదృష్టం కలిగింది. చేత దండం పెట్టుకోండి ఆయన ఫోటోకి, మహాపురుష దర్శనం. గురువుగా దండం పెట్టుకోవద్దు దయచేసి. ఆ ఒక్క నియమాన్ని మీరు కాస్త అర్థం చేసుకోండి. గురు పరంపరని, మన అవగాహన లేని జీవిత విధానంతో గురు పరంపరని హాస్యాస్పదం చేయకండి. భారతదేశంలో గురు పరంపర చాలా గొప్ప పరంపర. అది ఏమిటా గురు పరంపరలో, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నాకు ఇది కావాలి అని అనడు శిష్యుడు ఎప్పుడు కూడా. కావాలి అనేటటువంటి వాడు శిష్యుడు కాదు, చెప్పింది వింటాను నేర్చుకుంటాను. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాక నాకు ఉద్యోగం కావాలి, నా పిల్లలు పుట్టాలి అని ఆవిడు అడగడు, విద్య నేర్చుకుంటాడు. విద్య నేర్చుకున్నాక విద్య వాడికి తిండి పెడుతుంది, అది వేరే విషయం. కానీ విద్య నేర్చుకుంటున్నప్పుడు కోరికలు తీరాలి అనే పిచ్చి ప్రశ్న రాదు. విద్య నేర్చుకున్నాక కోరికలు అవే తీరుతాయి. భావార్థమవుతుందా? గురువు అంటే అది. ఆయన ఒక విద్య ఇస్తాడు నీకు. కెమిస్ట్రీ గురువు కెమిస్ట్రీ విద్య ఇస్తాడు, ఇంజనీరింగ్ గురువు ఇంజనీరింగ్ విద్య ఇస్తాడు, మెడిసిన్ గురువు మెడిసిన్ విద్య ఇస్తాడు. ఈ గురువు దగ్గర మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే గాయత్రి మహావిద్య నేర్చుకోవాలి. నేను ఇక్కడే ఒకతను, నేను గాయత్రి మంత్ర జపం లక్ష ఎంతో చేస్తాను అన్నాడు. ఎందుకయ్యా గాయత్రి మంత్ర జపం చేయటం అన్నా? గాయత్రి మంత్ర జపం చేయకండి, గాయత్రి మహావిద్య నేర్చుకోండి. రెండింటికి తేడా తిరిగితల్లే. ఆ అమాయకుడు పాపము శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి అమాయకుడు, పని పాట లేదు కనుక ఆయనకి 3600 పుస్తకాలు రాశారు. తోచక మీ దృష్టిలో, ఖచ్చితంగా మీ దృష్టిలో తోచక ఆయన రాశాడు అని ఎందుకంటున్నా అంటే, నీ గురువు 3600 పుస్తకాలు రాస్తే ది కనీస ధర్మం ఏమిటి? కనీసం ఆ 3600 పుస్తకాల పేర్లైనా తెలుసుకోవాలి. చదవటం మాట తర్వాత ఒక్కడే తెలియదు. ఈ విషయం కూడా తెలియదు చాలా మంది. ఆయన శిష్యులు అనుకునేటటువంటి ప్రబుద్ధులను ఏమని తిట్టాలి నేను, మీరే ఊహించుకోండి. అది అంటే మీ మాటలకి మీ చేతలకి ఆ తేడా ఉండకూడదు అని చెప్తున్నాను నేను. మిమ్మల్ని తిట్టాలని ఏం కాదు, ఇంచంటే మొన్న జూలై నాడు ఆయన చాలా స్పష్టంగా హిమాలయాలలో ఈ గురువులందరూ కలిసి నన్ను వాయించారు. నువ్వు చాలా ముద్దు ముద్దుగా చెప్తున్నావు, అర్థం ఏంటంటే చెప్పటం లేని మనిషి.
లౌడ్ స్పీకర్ దగ్గర కూర్చోబెట్టారు. ఎందుకైనా లౌడ్ స్పీకర్ దగ్గర కూర్చుంటే మీకు హాయ్. అంచేత ఇది మొదటి దీక్ష. గాయత్రి మహావిజ్ఞాన్ 3 వాల్యూమ్స్. ఎంతమంది అమ్మా రెడీ అయ్యారు? తొమ్మండుగురు గాయత్రి మహావిజ్ఞాన్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇంకా మీరు ఆ మహావిజ్ఞాన్ని ఇతరులకు అందజేయాలి. క్లియర్? ఇంకా ఆ పరంపరతో నెక్స్ట్ గురు పూజ నాడు ఎన్ని వందల మందికి మనం అందజేశాము అంటే, ఇవాళ మాత్రమే కాదు దీక్ష తీసుకోవాల్సింది, ఇలా చెప్పారు మాస్టారు అని మీరు మిగతా వాళ్ళందరికీ చెప్పండి. రేపల్లెల్లో ఉన్న వాళ్ళకి, బెంగళూరులో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి, మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గురువు యొక్క శిష్యులు. వాళ్ళు ఆ గురువు యొక్క మహావిజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయటానికి చదువుతూ ఉంటే మీకే తెలుస్తుంది ఏంటి అవుతుందో. అందులో ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురుదేవుల యొక్క సంకల్పం ఏమిటి అంటే అష్ట సిద్ధులు నవ నిధులు మానవ జాతికి అందాలి. వాళ్ల లెవెల్ వేరు. ఒక మామూలు డబ్బున్నటువంటి వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ల పిల్లలకి అందజేసి వెళ్లాలి అని కోరుకుంటాడు. మరి శ్రీరామ్ శర్మ ఆచార్య ఏం కోరుకుంటాడు? ఆ విద్య ప్రపంచానికి అందాలి. ఆ విద్య ఎంతమందికి అందించాం మనం? ఓం భూర్భువ సూత సవితృ భగవదేవ సిద్ధిమి ధీమేన ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి జపం చేస్తున్నారు. ఎవరికి ఏమి వచ్చిన దాఖలాలు లేవు కనుకే ఆ మంత్రము మూలపడింది. చెండ చేస్తే ఏం లాభం అని, చేసే విధానంగా చేస్తే లాభం ఉంటుంది. విధానం ఏంటి అంటే ముందు ఆ విద్య తెలియాలి మీకు. ఇది ఫార్ములా మాత్రమే, ఆ ఫార్ములా వెనకాతలు ఉన్నటువంటి థియరీ మీకు తెలియాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఈ మూర్ఖత్వం వచ్చి పడింది, ఏమీ తెలియదు అన్ని తెలిసిందని మాట్లాడతారు. ఓ మూర్ఖుడు మొన్న ఒక మహా ఆధ్యాత్మిక గురువుని ఏం చెప్పారు అంటే, మీరు ఆధ్యాత్మిక విద్యకి మాత్రమే పరిమితం అవ్వండి అన్నాడు ఆ మూర్ఖుడు. వాడికి తెలియదు ఆధ్యాత్మిక విద్య అంటే మూడు లోకాలు అని. భూర్భువస్వామి మూడు లోకాలను పరిపాలించేదే ఆధ్యాత్మిక విద్య. ఏం తెలుసని వాళ్ళకి, వాడు ప్రపంచానికి లీడర్స్, ఆ లీడర్స్ కి వత్తాసు పొందేటటువంటి వ్యక్తులం మనం. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే మీకు ఈ మహావిద్య తెలిస్తే. ముందు ఏం కోరుకోవాలో తెలియాలి మీకు. మీకు కోరుకోవటం కూడా రాదు, ఎంత దద్దమ్మలో మీరు. చాలా సార్లు నా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి చదువుకోవాలండి మా పిల్లవాడు బాగా, ఎందుకయ్యా నేనున్నా కదా మీ పిల్లవాడు జీవితాంతం సుఖంగా ఉండేటట్టు నేను చూస్తాను, చాలా చదువుకోవాలండి. అంటే మీ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అర్థమవుతుంది కదా. ఒక పక్క నేను చెప్తున్నాను, నేను అది కావకే వాడు చదివినా చదవకపోయినా వాడు సుఖంగా ఉండేటట్టు నేను చూస్తాను అని. చూడగలను నేను, మిమ్మల్నే కాదు, పూర్తిగా నా మీద ఎవడు ఆధారపడున్నా వాడి భాగ్య విధాతను నేనే. నా మీద ఆధారపడాలి, నోటితో కాదు, నేను చెప్పింది చేయగలగాలి, ఆ దమ్ము ఉండాలి. గ్యారంటీగా మీరు సుఖంగా ఉంటారు. 10 ఆటం బాంబులు డైరెక్ట్ గా మీ నెత్తి మీద పడినా కూడా మీకేమీ అవ్వదు అన్నది గ్యారంటీ నాది. నాదెందుకు గ్యారంటీ అంటే ఆయన విద్య వల్ల, గురువు గారి యొక్క విద్య వల్ల. కానీ నేను కూర్చో ఇక్కడ అంటే నువ్వు అక్కడ పోయి కూర్చొని నా మీద బాంబు పడిందంటే నేనేం చేస్తాను? మరి ఆ దమ్ము ఉండాలి. మీ పిల్లవాడిని నేను చూసుకుంటాను, మీకు ఎలాగో ఆ దమ్ము లేదు. ఇచ్చంటే మీ అడిగే కోరికలోనే మీ బుద్ధిహీనత యొక్క పరాకాష్ఠ నాకు తెలుస్తోంది. చదువుకుంటే సుఖంగా ఉంటాడట, ఎవడు చెప్పాడు చదువుకుంటే సుఖంగా ఉంటాడు, జీవించే కళ నేర్చుకుంటే సుఖంగా ఉంటాడు. ఆహా ఇంతవరకు సరే మాస్టరు, కేవలం మా తృప్తి కోసం మళ్ళీ మేము అడుగుతున్నాం, నిజంగా మా పిల్లవాడిని మీరు చూసుకుంటారా? మీ మీద అపనమ్మకం ఉండి కాదు, లోపల ఆవేదనతో అడుగుతున్నాం అని ఒక్కళ్ళు అడగలే. కాదండి, చదువుకునేటట్టు చేయండి చాలు, నాకు చాలా హాయి, జీవితాంతం ఎందుకు బరువు నాకు. మీరు చాలా మంచివాడు, మీ గురువుకి మీరు బాధ కలిగించదలుచుకోలేదు. కానీ మీ మూర్ఖత్వం వల్ల అలా చేస్తున్నారు, కానీ మీ తెలివితేటల వల్ల కాదు. అదంతా కూడా ఆ గాయత్రి మహావిజ్ఞాన్ 3 వాల్యూమ్స్ లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. వసంత పంచమి నాడు 3 రకాలైనటువంటి దీక్షలు గురువులు ఇస్తూ ఉంటారు. మంత్రదీక్ష, ప్రాణదీక్ష, బ్రహ్మదీక్ష. కరెక్ట్ గా సాధన చేసుకున్నవాడు 3 సంవత్సరాలలో ఈ 3 దీక్షలు తీసేసుకుంటాడు. నాకు 6 నెలలు మాత్రమే పట్టింది ఈ 3 దీక్షలు తీసుకోవటానికి. చేత నేను చెప్పినట్టు వింటే గ్యారంటీగా 6 నెలలో మీరు ఈ 3 దీక్షలు తీసేసుకోవచ్చు, 2 నెలలలో మీరు పూర్తి చేసేయవచ్చు. కానీ నేను చెప్పినట్టు చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు. చేత మొదట ఇవాళ నేను చెప్పింది ఏంటి అంటే, మంత్రదీక్షకి ఆధారముగా గాయత్రి మహావిజ్ఞాన్ 3 వాల్యూమ్స్ మీరు నిష్ణాతులు అవ్వాలి. ఇంకా నిష్ణాతులు అవ్వాలి అంటే నిష్ణాతులు అవ్వాలి మీరు. నేను చెప్తాను కదా ఇక్కడ గాయత్రి మహావిజ్ఞాన్ ఫలానా పేజీలో ఇది ఉందని, మరి మీరు అలా చెప్పగలగదు. దానికి మీరు రాత్రి పగలు ఆశ్రమంలో చదువుకునేటటువంటి ఏర్పాటు చేసుకోండి. మీకు ఎవరు చెప్పడు, నాకు ఎవరు చెప్పలేదు. కష్టపడాలి మీరు. తెలుగులోనేగా ఉంది ఆ పుస్తకం. ప్లస్ నేను మీకు ఒక గ్యారంటీ ఇస్తున్నా, వెబ్సైట్ లో మీరు ఏ అధ్యాయం చదువుతున్నా అధ్యాయానికి చెప్పేటటువంటి నాలెడ్జ్ ఉంటుంది. 20 తర్వాత నిరంతరం వెబ్ చాటింగ్ లోకి ప్రతిరోజు మీకు లభించేటటువంటి ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంచేత 2 నెలలు నేను ఒక ఎక్స్పెరిమెంట్ గా బెంగళూరులో ఉండబోతున్నాను. ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు 2 నెలల పాటు. అంటే ఈ లోపల మీరు గాయత్రి మహావిద్యాన్ని కనుక మీరు పూర్తి చేసేసుకోగలిగితే దాని తర్వాత ఇంకా నాతోనే మీరు చదువుకోవచ్చు. కానీ చదువుకోవాలి అంటే ఆ టైంకి మీరు వెబ్సైట్లోకి రావాలి. మా ఇంట్లో కంప్యూటర్ లేదండి, మా ఇంటి నేనేం చేస్తాను, మీ ఇంట్లో కంప్యూటర్ లేకపోతే ప్రతి ఊళ్ళోనూ చీరాల వేటపాల లాంటి ఊళ్ళోనూ కూడా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నటువంటి వెబ్ ఏంటంటారు వాటిని కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మీరు ఒక 20 రూపాయలు 10 రూపాయలు పే చేస్తే ఒక గంట సేపు నా మాటలు మీరు వినొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు తప్పించుకోవటానికి వీలు లేదు, మా ఇంట్లో కంప్యూటర్ లేదు కదా అని. ఇంత చెప్పినా చేయలేరు మీరు, మీ ప్రారంభము మీ నెత్తికి ఎక్కి తిడుతోంది, కొడుతోంది, మిమ్మల్ని తప్పు మార్గంలోకి తీసుకెళ్తోంది. మనస్సును గట్టి చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. కొంపలంటుకు పోయినా సరే నేను ఈ క్లాసెస్కి వెళ్తాను. ఇంజనీరింగ్ కాలేజీ జరుగుతూ ఉంటే మన సుకృత రావాల్సింది ఇక్కడికి, కాలేజీ ఉంది రాలేదు. నేనన్నా సెలవు పెట్టి వచ్చేయండి, రాలే. మీరు మాత్రమే ఇంట్లో ఎవడో బంధువు వచ్చాడంటే వెబ్ క్లాస్కి రారు, ఆశ్రమానికి రారు. కానీ ఆ గురువులు ఏం చేసేయాలి, మీ అడుగులకి మడుగులు వత్తాలి. ఎంత మూర్ఖులో మీరు చూసుకోండి, మీ అవసరము గురువులకి లేదు అని కూడా మీకు అర్థం అవటం లేదా? నువ్వు దండం పెట్టకపోతే ఏంటంటే గురువుకి, ఇప్పుడు మీ శ్రీరావ్ శర్మ ఆచార్యని గుర్తించకపోతే ఆయనకేమైనా లాసా? నేను ఒప్పుకోనండి మన్మోహన్ సింగ్ ఉత్తి వెధవా, వాడు ప్రైమ్ మినిస్టర్ కాదు అంటే నువ్వు ఏమంటే ఏమంటే హీఈస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ చచ్చినట్టు భరించాలి నువ్వు కాదా? అంచేత నువ్వెవడివి గురువుకి మార్కులు వేయటానికి? గురువు చెప్పిన విధానంలో నడవండి. ఎప్పుడో ఆయన చెప్పాడు గాయత్రి మంత్ర జపాలు వద్దు బాబు అని. రోజుకి 1 గంట సేపు గాయత్రి మంత్ర శక్తితో లింక్ పెట్టుకోండి. ప్రతి ఒక్క మానవుడికి రాబోయే 200 సంవత్సరాల వరకు నా బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కడికి 24 కోట్ల గాయత్రి మంత్ర సంపద నేను అంతరిక్షంలో పెట్టాను. మీకే కాదు, మీ పిల్లల పిల్లలకి 200 సంవత్సరాలు అంటే ఇంకా పిచ్చివాళ్ళగా నువ్వు గాయత్రి మంత్ర జపం చేస్తానంటే ఏంటి చేసి ఏం చేస్తావు? 200 సంవత్సరాల వరకు పుట్టబోయేటటువంటి ప్రతి బిడ్డకి కూడా నేను 24 కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని అక్కడ పెట్టాను ఆయన, నువ్వు దింపుకో దాన్ని. దింపుకోవటానికి నువ్వు కొంచెం గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. బ్యాంకు డబ్బులు ఇస్తుంది బిజినెస్ ఓపెన్ చేసుకోవటానికి, బ్యాంకే ఎక్కువ పెట్టుబడి పెడుతుంది, కానీ నువ్వు కూడా కొంచెం పెట్టుబడి పెట్టాలి కదా. ఆ కొంచెం పెట్టుబడి పెట్టండి అంతే, నువ్వు లక్షలు గాయత్రి మంత్ర జపం మీకు ఎందుకు పనికిరాదు, కేవలము అహంకార పోషణకి మాత్రమే. ప్లస్ నువ్వు చేసేటటువంటి మంత్ర జపము జపము కానే కాదు. కబీర్ దాస్ చాలా స్పష్టంగా చెప్తాడు, కర్మేతో మాలాఫిరే, చేతిలో మాల తిరుగుతుంది. మనువా ఫిరే చెహూర్, మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. జీభి ఫిరే ముఖమాయ, నాలిక నోట్లో తిరుగుతుంది. యహతో సుమిరని నాయ్, ఇది స్మరణ ఎవడన్నాడు, ఇది మంత్రజపం ఎవడన్నాడు? గురువు గారు ఎలా చేశారో చూడండి మంత్రజపాన్ని. నాకు చేత కాలేదు మంత్రజపం చేయటం. మంత్రజపం చేస్తూ ఉంటే నా శరీరంలోని అణువు ప్రకాశపుంజంగా మారాలి, మారలేదు. అయినా నేను పట్టు విడవకుండా తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఈ అణువు కూడా ప్రకాశవంతంగా మారాలి. ఆ మారిన ప్రకాశము నేను ప్రపంచానికి అందజేయాలి. ధియో యోన, ఏం ప్రకంచను ఏం అందజేస్తున్నావు తిట్లు తప్ప, ఇంకోడెవడో చేయటం లేదని తప్ప, ఏంటిట నువ్వు అందజేసేది? అది మంత్రజపం అవుతుందా? శ్రీరామ శర్మ ఆచార్య గురించి మాట్లాడుతూ చెప్తున్నాను, మీ గురువులు చెప్పిన మంత్రజపాలు నాకు తెలియవు. మంత్ర దీక్ష ఈనాడు ఈ ఉద్దేశంతో స్వీకరించండి. యజ్ఞోపవీత సంస్కారం అయిన వాళ్ళు ఓకే, దే హ్యావ్ టు డూ ఇట్, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ ఈ ఉద్దేశంతో ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ సూర్యుడి యొక్క తేజోకిరణాలు నా అణువు అణువుని ప్రకాశవంతం చేస్తున్నాయి. రియల్ గా లైట్ వస్తుంది మీ శరీరంలో. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఏడ్చాడు ఆయన, అమ్మా ఈ అందమైన స్థితి శరీరం నాకు వద్దు, బంగారంగా మెరిసిపోయేది ఆయన శరీరం, వద్దన్నాడు ఆయన. అది 6 నెలలు ఆయన అమ్మని ఏడ్చుకుంటే ఆ వెలుతురు తగ్గింది. ఈ ఆధ్యాత్మిక వెలుతురు శరీరం నుంచి ఎలా బయటకు వస్తుందో చూడటానికి అమలాపురంలో ప్రహ్లాద్ బాబా గారు అనుకున్నారు. ఆయన శరీర కాంతి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో, అసలు ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క శరీరం ఎలా ప్రకాశిస్తుందో మీరు చూస్తూనే ఉండిపోతారు. ఈ గురువులందరినీ కూడా మీరు చూస్తూ అన్ని మర్చిపోవటానికి కారణం అది మీ కళ్ళ ద్వారా లోపలికి వెళ్తోంది మీకు తెలియకపోయినా. ఆ ఆకర్షణ అనేది వెలుతురు యొక్క ఆకర్షణ, అది రావాలి మనలోకి. ఎన్నిసార్లు చేస్తే ఏం లాభం, గాయత్రి మంత్రం దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో బుర్ర పెట్టి. నాకు తెలిసి మొదటి మాలలో మొదటి పూసలో సగం మంత్రం చేసే లోపలే మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాదని అనకండి, నాకు తెలుస్తుంది ఇంకేంటే నా మనసు అలాగే వెళ్తుంది కనుక. మీరేమీ నాకంటే గొప్పవాళ్ళు కాదు, అయి ఉంటే నేను మీరు ఇక్కడ కూర్చునేవాళ్ళు, నేను అక్కడ కూర్చునేవాళ్ళు. అంచేత మొట్టమొదటిది మంత్ర జపంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనస్సు మంత్రములో లయమవటం. తత్సవితురు వరేణ్యం, ఆ సూర్యుడులో ఉన్నటువంటి ఆ భౌతికమైనటువంటి కాంతి, సూక్ష్మమైనటువంటి కాంతి, కారణ జగత్తులో ఉన్నటువంటి కాంతి, ఈ మూడింటిని కూడా నా శరీరం ఆకర్షించుకుంటోంది అనే భావనతో ఈ మంత్ర జపం చేయాలి. మీరు కళ్ళు మూసుకోండి, 3 సార్లు నేను మంత్ర జపం చేస్తాను. యజ్ఞోపవీతము సంస్కారమైన వాళ్ళు, ఇదివరకు మంత్ర జపం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మళ్లీ మళ్లీ దీక్ష తీసుకోండి. ఇచ్చంటే ఎన్నిసార్లు దీక్ష తీసుకున్నా పర్వాలే. నేను నా గురువు గారి దగ్గర నుంచి మంత్ర దీక్ష 7-8 సార్లు తీసుకున్నా నేను. ఆయన ఎప్పుడు ఎవరికి దీక్ష ఇచ్చినా నేను పక్కనుంటే నేను మళ్ళీ తీసుకునేవాడిని. ఒకసారి నేను తీసుకోవటం లేదు, ఓ ముట్టిగా వేశాడు ఆయన, నువ్వెందుకు తీసుకోవటం లేదని. ఇచ్చేత దీక్ష అనేది మర్చిపోతూ ఉంటాం. ఈ నియమాలు, ఈ నియమాలు సంవత్సరానికి ఒకసారి కాదు, మీరు ప్రతి నెలా గుర్తుంచుకోవటానికి ట్రై చేయండి. నాతో చెప్పండి, మీకు అందరికీ మంత్రం వచ్చు కనుక కలిసి అనేయండి, ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది రోజుకి 1/2 గంట సేపు చేసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. గడియారం పెట్టుకు చేసుకోండి. పిచ్చివాళ్లలాగా లక్షల లక్షల మంత్ర జపం చేస్తాం అనకండి, అనవసరమైనటువంటిది. మరి గురువు గారు చేశారు కదా, గాంధీ గారు ఆయన గ్రూప్ స్వాతంత్ర సంగ్రామానికి చాలా కష్టపడ్డారు. పడండి ఇప్పుడు మళ్ళా మీరు కష్టం పడతారా? పడతారా స్వాతంత్ర సంగ్రామానికి? పడితే ఏమంటారు మిమ్మల్ని? పిచ్చివాళ్ళంటే. ఆ పిచ్చి చేస్తున్నాం. మొన్న దండీ మార్చా ఏదో మళ్ళీ చేశారు ఈ దండీ మార్చి. అప్పుడు దండీ మార్చిందుకు చేశారు, ఇప్పుడు దండీ మార్చిందుకు చేశారో నాకు తెలీదు. మహామూర్ఖుల యొక్క కంపెనీలో మనం జీవిస్తున్నాం. ఇంతమంది పరమ గురువులు ఉన్నా భావం అర్థమైంది కదా. ఇప్పుడు లక్షల లక్షల మంత్ర జపం వద్దు, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్. ఓవర్ఫ్లో అయిపోతుంది అంతరిక్షం గాయత్రి మంత్రంతో. నువ్వు మళ్ళా మంత్ర జపం చేస్తే భూమి పాలు అవుతుంది అది. కానీ మరి నువ్వేం చేయాలి? ఆ విద్య నేర్చుకోండి. ఈ గాయత్రి మహావిద్య నేర్చుకోవటానికి గురువు గారు అన్ని పుస్తకాలు రాసినా కూడా ఆయన ఆత్మకథలో ఓ సెంటెన్స్ దూర్చాడు. చాలా అసందర్భంగా దూర్చాడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులోని ఒక ట్రిక్ అది. ఆ మాట అక్కడ ఉండవలసినటువంటి అవసరం ఉండదు, ఆ సెంటెన్స్ అక్కడ ఉండవలసినటువంటి అవసరం ఉండదు, కానీ రాస్తారు వాళ్ళు. అది రాయటం ఎందుకు అంటే అది అసంబంధంగా ఉంది కనుక, సందర్భోచితంగా లేదు కనుక మీ దృష్టి దాని మీద పడుతుంది. కానీ మనం చదివేశాం అంటాం మనం గురువు గారి యొక్క ఆత్మకథను. ఆయన అందులో చాలా స్పష్టంగా రాసింది ఏంటి అంటే, మేడం బ్లావిట్స్కి రాసిన రచనలన్నీ కూడా అక్షర సత్యాలే. ఏమిటా మహామూర్ఖుడు ఎందుకు అలా రాశాడు బ్లావిట్స్కి రచనలన్నీ అక్షర సత్యాలే అని? ఒక్కసారైనా మీ బుర్రలకి ఎక్కి ఒక్కసారైనా బ్లావిట్స్కి ఏం రాసింది, అదేదో చదువుదాం అన్న బుర్ర వచ్చిందా ఏంటి? మీరు మీ గురువు యొక్క శిష్యులని చెప్పుకుంటారు. ఆయన తన ఆత్మకథలో నేను చమత్కారాల గురించి రాయను, నేను ఈ సిద్ధ స్థాయికి ఎలా వచ్చానో రాస్తున్నాను అని చెప్తూ ఆయన ఆ మాట రాశాడు. అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. నిన్న హైదరాబాద్ లో ఒకతను కొత్తగా ప్రింట్ అయినటువంటి ఆత్మకథలో ఒక చాప్టర్ ఎత్తివేశారండి అన్నాను. ఒక చాప్టర్ ఏం కర్మ, అసలు మొత్తం ఆత్మకథనే ఎత్తివేస్తారయ్యా, ఎందుకంటే ఆత్మకథ చాలా డేంజరస్. ఇచ్చంటే బుర్ర ఉన్నవాడు ఎవడు చదివినా అర్థమైపోతుంది, గందరగోళం అవుతోంది, ఇక్కడ ఏం జరగటం లేదని ఒక చాప్టరే ఎత్తేశారన్నారు. కానీ నేను ఆయనతో చాప్టర్ ఎత్తివేసి ఉండరా, 24 అనే సంఖ్య రావటానికి ఇంకో చాప్టర్లో అది కల్పేసి ఉంటారు అన్నాను. కానీ నాకు తెలుసు ఎత్తేశారు అది. ఇది కూడా అర్థం చేసుకోండి, ఇతరులని తప్పులు ఎత్తి చూపించడానికి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. మీ ముందు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలి ఇలాంటివి జరుగుతాయి. అంచేత ప్రింటింగ్ తర్వాత ప్రింటింగ్ అయ్యేటప్పుడు వెరి వేషాలు తల్లు వేస్తాయి. ఆత్మకథలు అలాంటి వాటిని మీరు టచ్ చేయకూడదు, ఉన్నది ఉన్నట్టు రాయాలి. లెడ్ బీటర్ అని బెసంటే సీక్రెట్ డాక్ట్రిన్ మోడిఫై చేస్తూ ఫుట్ నోట్స్ అని రాశారు. అక్కడ ఆవిడ చెప్పింది తప్పు అనిపిస్తోంది మాకు, ఇది కరెక్ట్ అని ఫుట్ నోట్ ఇచ్చారు వాళ్ళు. బ్లావిట్స్కి రాసింది ముట్టుకోలేదు. 20 సంవత్సరాల తర్వాత అదే ఫుట్ నోట్ లో బ్లావిట్స్కి చెప్పింది రైట్, మేము అప్పుడు తప్పు అనుకున్నామని రాశారు. మళ్ళా రెండు ఉంచారు వాళ్ళు, వాళ్ళు అంత సిన్సియర్ వాళ్ళు, ముట్టుకోలేదు సీక్రెట్ డాక్టర్ వాళ్ళు. వాళ్ళకి నచ్చలేంది, అర్థం కాంది, తప్పు అనిపించింది, ఫుట్ నోట్ లో రాశారు. ఒరిజినల్ అలాగే ఉంచారు వాళ్ళు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్లావిట్స్కి చెప్పిందే కరెక్ట్ అని తేలింది సైంటిఫిక్ డిస్కవరీస్తో. అప్పుడు మళ్ళీ వాళ్ళు రాసుకున్నారు మేము చెప్పింది తప్పు, బ్లావిట్స్కి రాసిందే కరెక్ట్ అని చేత మా మిగతా ఫుట్ నోట్స్ అన్ని కూడా అలాగే మేము తప్పు రాశామేమో అని కూడా రాసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఆనెస్టీ అది. మన ఆనెస్టీ ఏంటంటే మన గురువు యొక్క ఆత్మకథలోనే ఒక చాప్టర్ ఎత్తేస్తూ ఉంటాం. జత గాయత్రి మంత్ర జపము కాదు, మీరు సీక్రెట్ డాక్టరీను అది చదవగలిగే వాళ్ళు చదవండి. గురువు గారి యొక్క ఆత్మకథలో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ ను పట్టుకునే మీకు ఏమని చెప్తున్నాను నేను, దమ్మున్న వాళ్ళు ఎందులో జాయిన్ అవ్వాలి? థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అవ్వాలి. మేము అవ్వలేమండి. మీరు దయచేసి గురువు శిష్యులుగా చెప్పుకోవద్దు. ఆయన చెప్పింది చేయలేని వాళ్ళు, మీ ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు, ఎందుకు మీరు మిమ్మల్ని మోసగించుకుని ప్రపంచాన్ని మోసగిస్తారు? మిమ్మల్ని చూసి శ్రీరామ శర్మ ఆచార్య అంటే వెగటి పుట్టేటట్టు దయచేసి చేయకండి, చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలి అంటే స్వాధ్యాయమే ఏకైక మార్గము. కానీ ఎవరైతే ఈ ఆత్మకథ, ఈ సీక్రెట్ డాక్ట్రిన్, థియోసాఫికల్ సొసైటీ అని చదువుతారో, రాబోయేటటువంటి 4 ఏళ్లలో మీ జీవితాలు ఎంత ఉన్నతి స్థాయికి వెళ్తాయో మీరు ఊహించలేరు. మీ పిల్లవాడు ఇంజనీరింగ్ చదవాలి అని మీరు ఎంత వెంపల్లాడతారు? చదువుకోకపోతే చదువు చదువు అంటున్నారు కదా. నేను అదే వెంపల్లాడుతూ మీతో చెప్తున్నాను, గురువుగారి ఆత్మకథ చదువుకోండి. దాంతోపాటు గురువుగారి యొక్క గాయత్రి మహావిజ్ఞాన్ 3 భాగాలు చదువుకోండి. థియోసాఫికల్ సొసైటీలో యాక్టివ్ మెంబర్లు కండి. యాక్టివ్ మెంబర్లు అంటే అర్థమైంది కదా. యూ షుడ్ నో ద సబ్జెక్ట్. ఎవరికి రాదు, మీరు నేర్చుకుంటే రాబోయేటటువంటి 5 సంవత్సరాల తర్వాత ఈ సొసైటీలో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు స్పెసిఫిక్ గా ఆహ్వానించబడతారు. ఇప్పటికే మీరు ఈ మాటలు అంటూ ఉంటేనే మీకు సన్మానాలు జరుగుతున్నాయి. మీరు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు మాటలు విని. నిజంగా మీకు ఆ సబ్జెక్ట్ వచ్చి రాబోయేటటువంటి రోజులలో ఆ స్థితిలో ఉన్నటువంటి గవర్నమెంట్లు అవి వస్తాయి. వచ్చినప్పుడు మొదటి ఓటు ఎవరికి పడుతుంది? మీకే పడుతుంది. సబ్జెక్టు వస్తే మేము మెంబర్స్ అయ్యామంటే ఏం లాభం? మంత్రదీక్ష అర్థమైంది కదా. ప్రాణదీక్షకి కూడా మీరు రెడీ అయిపోండి. దమ్మున్న వాళ్ళు ఇప్పుడే తీసుకోవచ్చు ఆ ప్రాణదీక్ష. ప్రాణదీక్ష అంటే ఏంటి? ఇంకా మీరుండరు, గురువు యొక్క పంచ ప్రాణాలు మీలో ప్రవహిస్తూ ఉంటాయి. అది గాయత్రీదేవి యొక్క పంచముఖి సాధన. అంటే ఏంటి? కరిష్యే వచనంతో. నాకు చాలా మంది అంటూ ఉంటారు, మాస్టర్ కరిష్యే వచనంతో ఎన్ని పాద నమస్కారాలు. ఈ పాద నమస్కారాలన్నీ ఏమంటూ చేస్తారో తెలుసా వాళ్ళు? కరిష్యే వచనంతో. లోపల ఏమనుకుంటారు? గోదావరి సినిమా మీద ఎంతమంది చూశారు? ఇంకా సినిమాలు చూస్తూ ఉండండి రా. గోదావరి సినిమాలో హీరోయిన్ పాపము పెళ్లి చూపులు అవుతుంది. వాళ్ళ నాన్న ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకొని ఒత్తిడి చేస్తాడు. చెప్పేది కాస్త ఆలోచించుకో తల్లి అంటాడు. అని చెప్పేది ఆలోచించుకుని అందరికీ నాగార్జున దొరుకుతాడు ఆయనకి. సర్దుకుందాం. ఎందుకు చెప్పాను ఇది? అసందర్భంగా చెప్పాను కదా. ఎందుకు ఏ సందర్భంలో చెప్తున్నాను నేను? ప్రాణదీక్ష సందర్భంగా చెప్తున్నాను. అంటే ఇంతవరకు నేను చెప్పింది మీకు ఎవరికీ అర్థం కాలేదు చెప్తూ. ఎందుకు ఇది ఎందుకని? పాపం ఆవిడ అందరికీ నాగార్జున దొరుకుతాడా అని ఎందుకు అన్నాను? మెంబర్షిప్ నేర్చుకోండి. అంతే తప్ప అందరికీ నాగార్జున దొరుకుతాడా అనకండి. అందరికీ దొరుకుతాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి యొక్క సంఖ్యతో పోలిస్తే మీ సంఖ్య చాలా తక్కువ. నేను చెప్పింది చేసేవాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఇంకా మీకంటే తక్కువ. వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతారు. అంచేత ప్రస్తుతం మీకున్నటువంటి బాధలు ఆఖరు పెడతారేంటి నాకు? ఆ బాధలు ఆయన చూసుకోగలడం నమ్మకం లేదా? కండిషన్ ఏంటంటే మీరు ఈ పని చేస్తారు. ప్రాణశక్తి అంటే అర్థమైంది కదా. కరిష్యేవచనంతవా, ఈ కరిష్యేవచనంతవాలో పాద నమస్కారాలు చేస్తూ ఈ ఉదాహరణ గురించి చెప్పాను నేను. కరిష్యేవచనంతవా అంటారు పైకి, లోపల అందరికీ నాగార్జున దొరుకుతాడా? మేమెక్కడ చేయగలం అంటాను. ఏదో చదువుకుపోతాం మా జీవితంతో. ఉదాహరణ ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాను? అది ఇంకా అర్థం కాలేదా? కరిష్యే వచనంతవా నోటితో అంతే ఏం లాభం? చెయ్యాలి. మీరు అందరికీ నాగార్జున దొరుకుతాడా అనొద్దు. అది చేసే దమ్మున్నవాడు నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఇంతవరకు ఎక్కడా కనిపించలే, అంత మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మేము చేయగలిగినంత చేస్తాం, ఇంకా ఏం చేయమంటాం మాస్టర్ అని నన్ను ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఇంకా ఆడితే మాట్లాడితే నీకేందే, అంత హాయిగా పడుకుని ఉంటాం, నీ మాటలు అందరూ వింటారు, నా మాటలు ఎవరు వినరు. కానీ నా మాటలు అందరూ ఎందుకు వింటారు అనే ప్రశ్నలు రావటం లే. ఎందుకు వింటారు? డాక్టర్ చెప్పిన మాటలు ఎందుకు వింటారు? ఈ మందు వేసుకోంటే ఎందుకు వేసుకుంటారు? ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎందుకంటే వాడు దాని గురించి చదివి చెప్పాడు కనుక. వాళ్ళకి అవిశ్వాసం ఉంది మీకు, వాడు చదివాడు దాని గురించి, అంచేత వాడు చెప్తున్నది మనకు నచ్చకపోయినా రైట్. అంతే తప్ప అక్కడ జ్ఞానం యొక్క ఎఫెక్ట్ ఉంది తప్ప ఇంకా దేని ఎఫెక్ట్ లేదు. నీ మాట ఎవడో వింటలేదు అంటే ఆ సబ్జెక్ట్ మీద నీకు అథారిటీ లేదు అని అర్థం. నేర్చుకో గాయత్రి మహావిజ్ఞానం, ఫేస్ ఆఫ్ కల్సెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత సంస్కారాలు అనేటటువంటివి పూజ్య గురుదేవులు అందజేసినటువంటి, మీకు తెలియదు అది ఎంత పెద్ద సాధనం, మీ జీవితాలలో అది ఎంత మ్యాజిక్లు చేస్తుందో మీకు తెలీదు. సంస్కరింపబడటము అంటే ఏంటో మనకి తెలీదు. మనకి తెలిసింది ఏంటి అంటే ఏదైనా పని చేస్తే డబ్బు వస్తుందా రాదా. సంస్కారవంతుడు డబ్బు గురించి మాట్లాడు, సంస్కారాల గురించి మాట్లాడతా. ఇది తెలియాలి అంటే మీకు యాక్చువల్ గా గయాంత్రాయతీతి గాయత్రి మీ శరీరంలో ఏ కేంద్రం మీద ప్రభావం చూపిస్తుందో తెలియాలి మీకు. జీవాత్మ అని ఒక విశేషమైనటువంటి కేంద్రం మన శరీరాల్లో ఉంటుంది. దాని గురించే నిన్న చెప్పాను, ఇవాళ నేను చెప్పబోతున్నాను థియోసాఫికల్ సొసైటీలో. జీవాత్మ దాని పరికరాలు అని, సోల్ అండ్ ఇట్స్ మెకానిజం అని జ్వాలాకూల్ మహర్షి రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద నేను నోట్స్ గా ఒక పుస్తకం ప్రింట్ చేయించాను, జీవాత్మ దాని పరికరాలు అని. ఈ సంస్కారాలు జీవాత్మ యొక్క పరికరాల మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తాయి. డైరెక్ట్ అని నీకు తెలియాల్సిన పనులే. దాన్నే క్రిస్టియన్స్ సాక్రమెంట్స్ అంటాం. అందులో బ్యాప్టిజం, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు చేసే సాక్రమెంట్స్, మనం చేసే సంస్కారాలు రెండు ఒకటే, పేర్లు మారుతాయంతే. అంచేత ఈ సంస్కారాలు ఖచ్చితంగా మన నిత్య జీవితంలో ఒక ప్రణాళికగా మారాలి, ఒక భాగంగా మారాలి. ముఖ్యంగా జన్మదిన సంస్కారాలు, వివాహ దిన సంస్కారాలు మన వాళ్లే చేసుకోవటం లేదు, ఎవడు చేసుకోవటం లే. ఒక ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను భోజనం చేసి పడుకున్నాను 1 గంటకి. వివాహ దిన సంస్కారాలు చేసుకోవటానికి దంపతులు వచ్చారు. అందులో దంపతుల్లో ఒక పెళ్ళం ముందొచ్చేసింది, రెండో ఆయనకి తీరిక లేదు. ఆయన 2 గంటలకు వచ్చి నన్ను నిద్ర లేపే మాస్టారు సంస్కారం. వాట్ ఏ ఫూలిష్ పీపుల్ దే ఆర్, ఎంత మూర్ఖత్వం వారు. అది చేయించే వాళ్ళు ఎంత మూర్ఖులో మీరు ఇంకా ఆలోచించుకోండి. ఇందాక చేసి ప్యాంట్ వేసుకుని ఉపనయన సంస్కారం ఏంటి అని కూడా ఇంకా అర్థం కాలేదు. అసలు ప్యాంట్ వేసుకుని సంస్కార శాలకి రాకూడదు. మన వాళ్ళు ఇవాళే వచ్చారు కనుక చాలా మంది, సదానుమూర్తి గారు వాళ్ళకి తెలియదు పాపం, ముంచేత ఆయన ప్యాంటు దాంట్లో వచ్చారు. ఏం చేశాను నేను, మా ఫలితాలు రావటం లేదండి. ఎలా వస్తాయ్యా ఫలితాలు? నీ పిల్లవాడు బచ్చాగాడు ఉంటాడే, వాడిని డ్రెస్ లేకుండా ఎల్కేజీ స్కూల్కి పంపించండి, మీరు పంపిస్తారా? దమ్ముందా మీకు పంపించడానికి? ఇక్కడికి మాత్రం దమ్ముంటుందా ప్యాంటు అది వేసుకుని రావటానికి? నేనేం చేసేదమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నేను, ఒకసారి చెప్తే చాలదా? పోనీ ఇక్కడున్నటువంటి పెద్దలు వాళ్ళు అది తప్పు అని నిషేధించలేరా? మిగతా వాటన్నిటికీ క్రిటిసైజ్ చేస్తారు కదా మీరు. ఆశ్రమానికి ప్యాంట్ వేసుకు రాకూడదు, యజ్ఞస్థలానికి ప్యాంట్ వేసుకు రాకూడదు, మొగాళ్ళు పైన బుష్ షర్ట్ కూడా ఉండకూడదు, తెలీదా మీకు? హిందూజర్ అని ఇస్తున్నారు అంటే ఇప్పుడు నేనేం చేయాలి? మీరు వెళ్ళి ప్యాంట్లు మార్చుకుని వస్తే తప్ప నేను చెప్పకూడదు అన్నాను. నాకేం పట్టింది, మీకే పట్టకపోతే ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఈ బాధ్యత తీసుకున్న వాళ్లే ఆ బాధ్యత తీసుకోలేకుండా నా మాట ఎవరు వింటారు లేదంటే కర్ర పట్టుకుంటే వింటారు, ఇష్టం ఉన్న వాళ్లే వస్తారు. అది వాడి కోసం మనమేం బెంపర్లాడకలే, నేర్చుకునే వాళ్లే వస్తారు. సంస్కారాలు చాలా ముఖ్యం. సంస్కారాలలో మొట్టమొదట డ్రెస్ చాలా ముఖ్యం. పసుపు రంగు బట్టలే ఉండాలి. పసుపు రంగు బట్టలుంటేనే ఆ సంస్కారము వెళ్లవలసిన చోటకి వెళ్తుంది. వైబ్రేషన్స్ అని ఒక విశేషమైనటువంటి సైన్స్ ఉంది. మనం పసుపు రంగు బట్టలు వేసుకుంటే నీ కళ్ళల్లోకి నీ శరీరంలోకి పసుపు రంగు వైబ్రేషన్సే వెళ్తాయి అన్నది మీకు తెలీదు. సైన్స్ చదివిన వాళ్ళు అడగండి చెప్తారు. గ్రీన్ కలర్ మీకు ఎందుకు కనిపిస్తుంది అంటే సూర్యకిరణాలు అక్కడ ఆ చెట్ల మీద పడుతోంది, ఆ ఫోటో మీద పడుతోంది, అది గ్రీన్ గా కనిపిస్తోంది అంటే కారణం ఏంటి అంటే సూర్యుడులో ఉన్నటువంటి మిగతా 6 రంగులు అబ్జార్బ్ అయిపోతున్నాయి, అక్కడ కేవలము ఆ గ్రీన్ కలర్ రిఫ్లెక్ట్ అవుతోంది. అంచేత వస్తువు నాకు గ్రీన్ గా కనిపిస్తోంది. చేత పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీ శరీరంలోకి పసుపు రంగు తరంగాలు వెళ్తాయి, చూసేవాళ్ల కళ్ళల్లో కూడా పసుపు రంగు తరంగాలు వెళ్తాయి. మీరు మిగతా రంగులు బట్టలు వేసుకున్న వాళ్ళు గురువు యొక్క ఆదర్శానికి అడ్డు తగులుతున్నారు. ఆ తరంగాలను మీరు వెళ్ళనివ్వటం లే, నాకు ఆ నీల రంగు కనిపిస్తోంది, ఎదురుకుండా పసుపు రంగు కనిపిస్తోంది, ఏం చేశాను నేను? దాని విలువ తెలియదు మీకు, చెప్పింది వినరు, గురువు చెప్పింది. అంచేత సంస్కారాలకి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు రంగు బట్టి. ఇది మొదటిసారి ఏం చెప్పటంలే, కానీ నాకు అదంతా అలవాటు అయిపోయిందనమాట. మీరే సిగ్గు లేకుండా చెప్పింది ఎన్నిసార్లు వినగలిగితే నాకు కూడా మీలాగే సిగ్గు లేకుండా ఉండాలి, చెప్పిందే చెప్పాలి. ప్లస్ ఇంకో లాభం నాకు తెలుసా, కొత్త విషయాలు చెప్పక్కర్లే, ఇదే చెప్తూ కూర్చుంటాను నేను హాయిగా. కానీ మీరు ఎదగారు, నేను ఎదిగిపోయాను, నాకు మీ అవసరం లేదు అని చెప్తున్నాను చాలా స్పష్టంగా. ఇప్పటికి 1 సంవత్సరం పూర్తయింది మీ అవసరం లేకుండా. మిమ్మల్ని మీలో ఎంతమందిని నేను ఉపయోగించుకోగలను చూసుకున్నాను నేను. ఇంకా నేను మీ మీద ఆధారపడబోటం లేదు, నా మీద మీరు ఆధారపడండి. నేనేం చేస్తున్నానో తెలుసుకునే బాధ్యత మీది. దానికి అనుగుణ్యంగా కనుక మీరు నాతో రాగలిగితే ముందుకు వస్తారు. మొత్తము ఫిబ్రవరి 20 నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాను నేను. ఇంకంటే ఇక్కడ నాకే నచ్చలేదు జరుగుతున్నటువంటి పరిస్థితులు. అది ఇది ఎన్నిసార్లు చెప్పంటారు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని రికార్డు చేసుకుని దీన్ని వినండి ప్రతిరోజు. మీకేం అర్థం అవలే, ఇది అర్థం ఏంటి, ఇలా ఎందుకు ఉండేవారు మీరు? వినండి వినండి వినండి. అది తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నన్ను అక్కడెక్కడుంచో చూడాల్సి వస్తుందని. అది జరిగాక మీరు కబుర్ మీరు అప్పుడు మీరు గొప్ప చెప్పుకుంటారు, మీకు తెలుసా మా ముందే ఉండేవాడు పాపం, వీడికి ఏం తెలుసు అనుకున్నాం మేము. ఇప్పుడు వీడికి ఏం తెలియదు, ఈ పిచ్చివాళ్ళందరూ వాడి చుట్టూ చేరారు అని అంటారు మీరు. అంతకంటే మీ తప్పు ఒప్పుకోరు మీరు. మీరేమంటారంటే పిచ్చివాళ్ళందరూ చేరారు వాడి చుట్టూ, మాకు తెలుసు, నేను చెప్పింది ఎవడో వింటం లేదు. సంస్కారాలకి ప్యాంట్ వేసుకొస్తే ఏంటిట, షర్ట్ వేసుకొస్తే ఏంటిట, షర్ట్ ఏదో తీసేయాలట, మంత్రాలయానికి వెళ్తే మాత్రం తీయాల్సిందే. నెహ్రూ గారిని ఇందిరాగాంధీని గురువాయూరులో రానివ్వలేదు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ప్రైమ్ మినిస్టర్నే రానివ్వలేదు, మిమ్మల్ని ఎందుకు రాణిస్తున్నారో నాకు తెలియదు. ప్రాణదీక్ష గురించి చెప్తూ ఇది చెప్తున్నాను. సంస్కారాలలో జన్మదిన సంస్కారము, వివాహ దిన సంస్కారము జరుపుకున్నటువంటి వాళ్ళు దయచేసి మేము శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అని చెప్పుకోకండి. మేము చేయించుకోవాల్సిన అవసరం లేదనుకోకండి, మీకు చేయించుకోవాలి. నీకేం తెలుసు ఆ సంస్కారాలు నీ బుద్ధి మీద ఎక్కడ తగులుతున్నాయో. మనం బుద్ధిహీనులం, మనస్సుందంతే, జ్ఞానం ఉంది బుద్ధి లేదు. ఈ సంస్కారాలు బుద్ధిని మారుస్తాయి. అంచేత మీ ఇంట్లో జన్మదిన సంస్కారాలుంటే జన్మదిన సంస్కారాలు ఇక్కడికి వచ్చి చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి తరంగాలు మీ ఇంట్లో ఉండవు. మీ ఇంట్లో అంత గొప్పదవుతే మీ ఇల్లే ఆశ్రమం అయిపోయి ఉండేది. ఆశ్రమంలో చేసుకోండి. ఎంత దూరం అవుతాయి ఏంటి, జన్మదిన సంస్కారము వివాహ దిన సంస్కారం పద్ధతిగా చేసుకోండి. కర్మకాండ భాస్కరంలో ఇచ్చినటువంటి దేనిని కూడా మీరు మార్చవద్దు, దేనిని మార్చవద్దు. బై ఛాన్స్ మీ కర్మకాండ భాస్కరంలో ఆ రోజు రాత్రి ఇలా చదువుతూ మూత పెడితే అక్కడ దోమ చచ్చిపడి ఉంటే, మీరు సంస్కారాలు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఓ దోమను తెచ్చుకుని చంపి మీ చేతిలో పెట్టుకోండి. మక్కీకి మక్కీ అంటే అర్థం అది. మక్కీకి మక్కీ అంటే అర్థమైంది. అంతగా కాపీ కొట్టమని చెప్తున్నారు గురువులు. మించంటే మీకు తెలియదు ఏది దేనివల్ల ఏమవుతుందో, అంచేత మీరు మాడిఫై చేయడానికి ట్రై చేయకండి. జన్మదిన సంస్కారము, వివాహ దిన సంస్కారము ఒక సంస్కారంగా మార్చగలిగినటువంటి ఆ గొప్ప గురుదేవుల్ని మీరు ఏం గుర్తించారు? మీకు తెలుసా అసలు సంస్కారాలను మార్చడం అంటే ఏమిటో? జన్మదిన సంస్కారం భారతీయ సంస్కృతిలో లేదు, వివాహ దిన సంస్కారం భారతీయ సంస్కృతిలో లేదు, సంస్కృతిలో లేదు. కానీ ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు రెండు కొత్త సంస్కారాలు. ఇవి కాకుండా ఇంకా 8 సంస్కారాలు ఆయన చేసుకోమని చెప్పాడు. ఇక్కడ ఈ ఆశ్రమంలో వీలవుతే ఒక ఏరియాని ముఖ్యంగా దీన్ని సంస్కారశాలగా మార్చేసుకోవటం చాలా మంచిది. ఇక్కడ ఆ డ్రెస్ కోడ్ 100% పాటించండి. మెట్లు ఎక్కారు అంటే పసుపు బట్టలు ఉన్నా లేవో చూడండి. సంస్కారశాల, ఈ సంస్కారశాలలో మిగతా 10 సంస్కారాలు కూడా నిరంతరం జరుగుతూ ఉండాలి. మన వాళ్ళది, మన వాళ్ళల్లో ఏదో ఒకడు కనీసం ప్రతి నెల పుట్టేనే ఉంటుంటారు ఎవరో ఒకళ్ళు. అంచేత ప్రతి నెలలో జన్మదిన సంస్కారాలు జరగాలి. ఇంకో కన్సెషన్ ఇచ్చాను నేను మీకు, ఏంటంటే మీరందరూ కూడా ఆ నెలలో పుట్టిన వాళ్ళు డేట్తో సంబంధం లేకుండా ఒక ఆదివారం వచ్చి ఇక్కడ చేసుకోండి. భాష అర్థం, భావం అర్థమైందా మీకు? అది కూడా జరగటంలే. హైదరాబాద్ లో కూడా నేను చెప్పాను, వాళ్ళు గబ 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 వాళ్ళు లిస్టు వేశారు. దాని తర్వాత రోజు నో సంస్కారాలు. సంస్కారము మీ జీవాత్మని మారుస్తుంది. సంస్కార ప్రక్రియలో ఆ శక్తి ఉంది. ట్యూబర్క్లోసిస్, పెరాలిసిస్ అది వస్తే రోజు ఇంజక్షన్ పుచ్చుకుంటాం. రోజు ఇంజక్షన్ పుచ్చుకున్నా మీకు మార్పేం కనిపించదు. మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు రోజు ఇంజక్షన్ పుచ్చుకుంటే మార్పు కనిపిస్తుంది. అలాగే ఈ సంస్కారాలు పద్ధతిగా మీరు చేసుకుంటే కొన్ని సంవత్సరాలకి మార్పు కనిపిస్తుంది. అది ఒక దీక్షగా ఇక్కడ చేసుకోండి. ఈ సంస్కారాలు మిమ్మల్ని ప్రాణదీక్షకి రెడీ చేస్తాయి. ప్రాణశక్తికి సంబంధించినటువంటిది భారతీయ పాణిగ్రహణ సంస్కారం ఒక్కటే ఇప్పుడు కాస్త పద్ధతిగా జరుగుతుంది. పద్ధతిగా ఏం జరగటం లేదు. అక్కడ కూడా భోజనానికి మాత్రమే వెళ్తున్నారు మనుషులు. నేను చాలా చోట్ల చూశాను. అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఇక్కడ క్యూ ఉంటుంది భోజనాలు. చాలా భోంచేసి చే కడుక్కుని వెళ్ళిపోతారు. చే కడుక్కుని వెళ్తున్నారు, ఇంకా అదొక ప్లస్ పాయింట్. దాని తర్వాత కొన్ని చోట్ల క్యారియర్లు కూడా తీసుకొచ్చే వాళ్ళని చూశాను నేను. ఇచ్చంటే వాళ్ళ ఇంట్లోంచి ఎవరో ఒకళ్ళే వస్తారు, పాపం చాలా బిజీ వాళ్ళు, పెళ్లికి రాలేరు. ఎందుకంటే టీవీలో ఏదో సోది ఏంటో అంటారు దాన్ని, సీరియల్ వస్తూ ఉంటుంది. మరి అది మిస్ అవుతే ఎట్టా? పెళ్లికి ఎట్టా వెళ్తారు? కానీ పెళ్లి భోజనం మిస్ కాకూడదు. ఇంచేత అదేదో సినిమాలో చూశాను, వాడు లెక్క చేస్తాడు ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయట. అందులో 4 పెళ్లికి ఆహ్వానాలు వచ్చాయి కనుక ఆ 4 రోజులు వంట వండకూడదుట. బలే స్టాంప్ వాడు అంటే ఆ సినిమా పేరు నాకు గుర్తురావటం లేదు. అంచేత క్యారియర్ తీసుకెళ్ళిపోతే మీరు పెళ్లి భోజనం తీసుకెళ్ళండి, కనీసం గురువు దగ్గర ఇది నేర్చుకుందామని. ఏదైనా అంటే మీరు చెప్పండి, మా గురువు గారు చెప్పారండి పెళ్లి గుత్తి చేతులతో వెళ్ళకూడదుట. ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అంటే ఏంటంటే బహుమతం ఏదో తీసుకెళ్ళమని. మీరేం చేస్తారు? ఉత్తి చేతులతో వెళ్ళకండి, క్యారియర్ తీసుకుని వెళ్ళండి. మా ఇంట్లో వాళ్ళు భోజనానికి రాలేకపోయారండి, ప్లస్ మా పక్కింటి వాళ్ళకు కూడా ఇదేదో చాలా ఇష్టం అండి, తీసుకురండి, నో ప్రాబ్లం. సంస్కారాలు ఇలా ఇడిచేయందుకు చెప్తున్నాను నేను. భోజనాల గురించి ఆలోచనే తప్ప సంస్కరింపబడుతున్నామా అనే ఆలోచనే రావటం లేదు మీకు. పాణిగ్రహణ సంస్కారం ఒకటి కూడా మెకానికల్ గా చేస్తున్నాం. కానీ ఆ మెకానికల్ గా చేసేటటువంటి ఆ సంస్కారం విలువ మీకు అర్థమవుతోందా? రెండు కుటుంబాలు ఆ జన్మాంతం బంధుత్వంలో కలిసిపోతున్నాయి కాదా? పెళ్ళి అయిపోగానే ఏం జరుగుతోంది? రెండు కుటుంబాలు ఆ 2-3 గంటలే కాదు, దానివల్ల ఏం జరుగుతోంది అంటే జీవితాంతం ఆ రిలేషన్షిప్ ఉంటుంది. మరి మిగతా సంస్కారాలలో మరి అలాంటి ఎఫెక్ట్ కనిపించాలిగా? ఎందుకు కనిపించటం లేదు అంటే మీకు సంస్కారవంతులు అవుతాయిగా మీకు కనిపించేది. దాని గురించి కర్మకాండ భాస్కరంలో ప్రతి సంస్కారానికి ముందు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఎందుకు ఆ సంస్కారం చేసుకుంటున్నాం మనం అని. అది చదవండి, తొందర పడిపోయారు అని చేయొద్దు. మీకు టైం లేకపోతే మానేయండి, కానీ పద్ధతిగా చేయండి. భోజనం ఆ రోజు మానేసినా ఏం పర్వాలేదు, మీకు తిండి తింటే ముఖ్యం కాదు. తిండి కోసం రాలే, మీ తిండి దొరకదా ఏంటో, తిండి కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది, సబ్జెక్టుకి ప్రాముఖ్యత ఇవ్వండి. సబ్జెక్టుకి ప్రాముఖ్యత ఇచ్చాక గురువు గారు చెప్పినటువంటి దీనిని నేను ఇంటింటికి తీసుకెళ్తాను అని ఎవడైతే ఆ కార్యక్రమం మొదలెడతాడో వాడికి ప్రాణదీక్ష గురువు ఇచ్చినట్టు లెక్క. నువ్వేం చేయవు ప్రాణదీక్ష, ఆ గురువు గారు రాసినటువంటి ఆ పుస్తకాలు ఎప్పుడైతే మీ బుర్రల్లోకి ఎక్కుతాయో చేయకుండా ఉండలేరు మీరు. అది చెయ్యకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చి మీరు ఆందోళన చెందుతారో. నా దగ్గరికి చాలా మంది వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వెర్రెత్తిపోతున్నారండి, తపన చెందిపోతున్నారండి, నేను చేసేది ఏది గురువుగారికి చెప్పుకో, ప్రాణదీక్ష ఇచ్చేశారు ఆయన. ఆ ప్రాణదీక్ష ఎప్పుడైతే ఇస్తారో ఏకైక మార్గం ఏమిటి అంటే ఇట్ షుడ్ ఫ్లో అవుట్. గంగ తల మీద దిగాక జటాజూటంలో పెట్టుకుంటారంటే కుదరదు, ఆ జ్ఞానగంగ బయటకి ప్రవహించాలి, దాన్ని ప్రాణదీక్ష అని చెప్తాము. అంచేత ఈ కర్మకాండలో ఉన్నటువంటి మంత్రదీక్ష ఒకటి, ప్రాణదీక్ష ఒకటి మీకు చెప్పాము. అగ్ని ప్రజ్వలన చేసిన తర్వాత పేజ్ నెంబర్ 239లో ఉన్నటువంటి విశేష ఆహుతులతో కార్యక్రమం పూర్తి చేసుకోండి. జై గురుదేవ్. చెప్పింది అర్థమైంది కదా, మంత్రదీక్ష, ప్రాణదీక్ష, సంస్కారశాల, సంస్కారాలు, సంస్కారశాలలో డ్రెస్ కోడ్ ఉండాలి. జై గురుదేవ్.